నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు చిత్రం బాలారే చలన చిత్రం. ఈరోజు నాతో ఉన్నది నీరు అండ్ బాలు. ఈరోజు మేము మాట్లాడబోయే సినిమా ఫిదా, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శేఖర్ కమల, ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు, స్టారింగ్ వరుణ్ తేజ్, సాయి పల్లవి అండ్ సాయి జన్, మ్యూజిక్ బై శక్తికాంత్ కార్తిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవన్ బాబు, సినిమాటోగ్రఫీ బై విజయ్ సి కుమార్, ఎడిటెడ్ బై మార్తాండ్ కే వెంకటేష్. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 21 జూలై 2017. ఇట్స్ నౌ అవైలబుల్ ఆన్ ప్రైమ్. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా చూసి ఇక్కడికి రండి.
యా,
స్టార్టింగ్ ఆఫ్ విత్ ఇనిషియల్ ఒపీనియన్స్.
సో చాలా రేర్ గా నేను సినిమా థియేటర్ లో చూసినప్పుడు మిడిల్ లోనే తెలిసిపోతుంది ఇది ఒక క్లాసిక్ అని, చాలా సార్లు చూడబోతున్నాను. ఫిదా ఖచ్చితంగా ఆ క్లాసిక్. ద క్యారెక్టర్స్, ఆ డైలాగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ హ్యూమర్, ఆ ఫాదర్ డాటర్ ఎమోషన్, సిస్టర్ సెంటిమెంట్, మళ్ళీ బాను అండ్ వరుణ్ రిలేషన్షిప్, అందరు బాగా కనెక్ట్ అవుతారు ఆ ఎమోషనల్ జర్నీకి. ఎన్ఆర్ఐ విలేజర్స్ లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే నువ్వు వస్తానంటే నేను వదులుతానా ఉంది, దేవదాసు, ఫిదా, ఇలాంటి సినిమాస్ చాలా ఉన్నాయి. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవడం, ఒక క్లాసిక్ అనుకోవడం, ఖచ్చితంగా ఫిదా లిస్ట్ కి యాడ్ అవుతుంది.
ఫిదా మూవీ వచ్చేసి శేఖర్ కమల గారు తన ఫస్ట్ మూవీ నుంచి కూడా ఒక స్పెషల్ టచ్ ఉంటుంది ఆయన సినిమాల్లో. అంటే ఒక కథలో ఒక మెచ్యూర్ క్యారెక్టర్స్ ని మౌల్డ్ చేస్తారు. అంటే ఒక సెన్సిబుల్ కథ చెప్పడానికి దాంట్లో ఒక మెచ్యూర్ క్యారెక్టర్స్ మాత్రం వాడతారు అనమాట. ఆయన మొదటి సినిమా మిలియన్ డాలర్ డ్రీమ్స్ నుంచి ఫిదా వరకు కూడా అదే ప్యాటర్న్. ప్రతి సినిమాలో కూడా మనకి ఆ ప్రతి క్యారెక్టర్ యొక్క సెన్సిబిలిటీస్ బాగుంటాయి. ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మెచ్యూర్ గానీ చాలా పాలిష్డ్ గా అవుతాయి టువర్డ్స్ ఎండింగ్ సినిమా. సో ఫిదాలో కూడా దో అది లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా ఆ మ్యాజిక్ పోకుండా, ఆ రొమాన్స్, ఆ ఎమోషన్ పోకుండా ఇద్దరి మెచ్యూర్ క్యారెక్టర్స్ మధ్యన ఒక మంచి లవ్ స్టోరీ చూపించారు. చాలా టచింగ్ గా ఉంటది, చాలా వార్మ్ గా ఉంటుంది సినిమా.
ఫస్ట్ వచ్చేసి ఈ సినిమా నేను థియేటర్లో బేసికలీ నా తెలంగాణ ఫ్రెండ్స్తో కలిసి నేను చూశాను. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను బికాస్ ఆఫ్ నేటివిటీ. సో నేటివిటీ, ఐ మీన్ మనము ఏదైనా తెలంగాణ సినిమాలు నేటివిటీ ఉన్నాయి చూసుకుంటే ఉద్యమము ఆ నేపథ్యంలో వచ్చినాయి, మధ్యలో కొన్ని ఫన్ కోసం వచ్చినాయి. కాకపోతే తెలంగాణ ఊర్లో ఒక లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ సినిమా నేను థియేటర్లో చూసేసరికి చాలా ఓవర్వెల్మింగ్ అయిపోయింది నాకు. ఎందుకంటే నేను ఆ సినిమాలో కొన్ని ఫ్యూ ఎమోషన్స్, నేటివ్ ఎమోషన్స్ చూపించారు అండ్ కొన్ని ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ చూపించారు. అదొక బెస్ట్ థింగ్. అయిపోతే నేను బేసిక్ గా ఈ లవ్ హేట్ లవ్ స్టోరీస్ కి ఒక మంచి ఫ్యాన్ అనమాట. ఎందుకంటే అలాంటి సినిమాలలో క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా డిజైన్ చేస్తారు, అవన్నీ క్యారెక్టరైజేషన్స్ మీద వర్కౌట్ అవుతాయి కాబట్టి అందుకు నాకు ఫిదా కొంచెం బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం ఎలాంటి ఇంప్రెషన్ ఉందో చూసినప్పుడు, ఇప్పుడు మల్టిపుల్ వాచెస్ తర్వాత కూడా నాకు అదే రేంజ్ ఆఫ్ ఎమోషన్, అదే రేంజ్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంది. అది ముఖ్యంగా మన డైరెక్టర్ శేఖర్ గారికి అప్రిషియేట్ చేయాల్సిన విషయం.
సో ఏం బాగా నచ్చింది అని చెప్పడానికంటే, ఫస్ట్ వచ్చేసి నాకేం అనిపించింది, ఈ స్టోరీ యాక్చువల్లీ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఏం బాగా క్యారీ చేసిందంటే డైలాగ్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్యారెక్టర్స్. అదే చాలా ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం అండ్ ఆ జర్నీతో ట్రావెల్ అవ్వడం. సో ఫస్ట్ వచ్చి డైలాగ్స్ చాలా మెమరబుల్ డైలాగ్స్ ఉన్నాయి. అంటే లైక్ బుజ్జి బాలని అడగడం, లైక్ వాళ్ళు మేకప్ కిస్ చేసుకుంటారా, చెప్పు కలిగి గారు చెప్పినప్పుడు అది లైక్ బిగినింగ్ లోనే, మళ్ళీ తను వాళ్ళు ఎలా అడాప్షన్ గురించి చెప్తారో, భానుమతి అలీ దగ్గర మాట్లాడడం, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కాల్ చేయని, చాలా డైలాగ్స్ లైక్ మెమరబుల్ గానే ఉంటాయి. నాకేంటంటే త్రీ రిలేషన్షిప్స్ బాగా హైలైట్ చేశారు ఈ సినిమాలో, అదే పార్ట్ క్యారీ చేసింది. ఫస్ట్ వచ్చేసి నానా అండ్ కూతురు కాన్వర్సేషన్స్, రేణుకతో, భానుతో, అది ఫస్ట్ రిలేషన్షిప్. సెకండ్ రిలేషన్షిప్ వచ్చేసి భాను రేణుక, ప్రతి అక్క చెల్లి బాగా రిలేట్ అవుతారు. అండ్ మూడోది భాను అండ్ వరుణ్, వాళ్ళ కాంప్లికేషన్స్ ఎలా రిలేషన్షిప్ లో ఉంటారు లైక్ వేరే ప్రపంచం నుంచి, ఆ త్రీ రిలేషన్షిప్ ఈ స్టోరీ బాగా క్యారీ అయింది అని నాకు అనిపించింది.
ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఈ సోషో కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. అంటే ఒక కులం పేరును కానీ లేదంటే నాన్నకి ఇష్టం లేదు అమ్మకి ఇష్టం లేదు ఇలాంటి యాంగిల్స్ ఏమి ఉండవు. ఇద్దరు పెద్దవాళ్ళు అంటే ఇద్దరు మనుషులు ప్రేమించుకుని వాళ్ళ భావాలకి వాళ్ళ ఆలోచనలకి అవతల వాళ్ళు మర్యాద ఇచ్చి ఏమంటారు ఒక రిలేషన్షిప్ లోకి మూవ్ అవ్వాలనేది గోల్ సినిమాకి. అంటే ఒక అమ్మాయి భావాలకి ఒక అబ్బాయి గౌరవం ఇవ్వాలి, ఒక అబ్బాయి భావాలకి ఒక అమ్మాయి గౌరవం ఇవ్వాలి, చివరికి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఇద్దరు నిర్ణయం తీసుకోవాలి. ఏ ఒక్కళ్ళ వల్ల ఏ ఒక్కళ్ళ వైపు నుంచి కూడా అది రాకుండా ఉండకూడదు. సో ఫిదా సినిమాలో అది ఉంటది. ఎక్కడ కూడా అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళిద్దరి మీద ఉండదు. అంటే వీళ్ళ సొంత నిర్ణయాలు, అంటే భాను అనే క్యారెక్టర్ వరుణ్ అనే క్యారెక్టర్ గురించి ఆలోచించి, వరుణ్ అనే క్యారెక్టర్ భాను గురించి ఆలోచించి పరస్పరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇద్దరు ఆ రిలేషన్షిప్ లో ఉండాలి అని ఫిక్స్ అవుతారు ఇద్దరు కూడా. సో దట్ మేక్స్ దెమ్ మోర్ స్ట్రాంగర్. సో ఫిదా అనే సినిమాలో ఆ పాయింట్ చెప్పారు, చాలా మంచి పాయింట్ అది.
యాబాలు కరెక్టే. సో ఈ సినిమాలో అదో గొప్ప విషయం నిజం చెప్పాలంటే, ఎందుకంటే క్యారెక్టర్స్ అనేవి వాళ్ళ డిసిషన్స్ వాళ్ళే తీసుకుంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అస్సలు తీసుకురాదు. సో అందుకే ఈ మూవీ స్పెషల్ అయింది. సో క్యారెక్టర్స్ విషయానికి వస్తే నాకు బేసిక్ గా ఇది రేణుకా క్యారెక్టర్ అనేది ఓ వదిన క్యారెక్టర్ చాలా మంచి పోర్ట్రేల్ అయింది. ఈ మధ్య కాలంలో వదిన క్యారెక్టర్స్ అది చెల్లెల క్యారెక్టర్స్ ఇలాంటి ఐ మీన్ సైడ్ క్యారెక్టర్స్ లో మంచి పోర్ట్రేయల్ అయిన క్యారెక్టర్ లాగా నాకు రేణుకా క్యారెక్టర్ అనిపించింది. అండ్ ద స్లాంగ్, తను యూజ్ చేసిన స్లాంగ్ కానీ చాలా న్యాచురల్ అనిపించింది. ఒక విలేజ్ గర్ల్, విలేజ్ లో సైకాలజీ చదివిన గర్ల్ తను యుఎస్కి వస్తే ఎలా మౌల్డ్ అవుతుంది. సో ఈ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇదంతా క్యారెక్టర్ డిజైన్ అండ్ క్యాస్టింగ్ చాలా బాగా జరిగింది అనిపించింది నాకు.
క్యారెక్టర్ డిజైనింగ్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా భాను గురించి మాట్లాడాలి. అంటే శేఖర్ కమల గారు హీ రైట్స్ హిస్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎంత వెల్ రిటన్ అంటే అందరూ మనసులోనే పెట్టుకుంటారు ఆ క్యారెక్టర్ తన పర్స్పెక్టివ్ నుంచి తన థాట్స్. అంటే సీత గోదావరిలో, మధు హ్యాపీ డేస్, మళ్ళీ భానుమతి ఫిదాలో. భానుమతిలో అందరికీ నచ్చిందంటే తను రైట్ క్వశ్చన్స్ అడుగుతుంది, ఆనెస్ట్గా మాట్లాడుతుంది, చాలా సాసీగా ఉంటుంది. మళ్ళీ యాక్చువల్లీ వరుణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఎన్ఆర్ఐ క్యారెక్టర్ నేను ఎక్కువ సినిమాలో ఎక్స్ట్రీమ్స్ చూస్తాను. అంటే లైక్ ఇండియాని హేట్ చేసుకుంటారు, లేకపోతే ఇడ్లీస్ లైక్ ఎలా తినాలి అని తెలీదు, చాలా ఎక్స్ట్రీమ్గా రాస్తారు ఎన్ఆర్ఐ క్యారెక్టర్ అంటే. కానీ యాక్చువల్లీ మోస్ట్లీ ఈ సినిమాలో వరుణ్ అంటే చాలా రియలిస్టిక్గా చూపిస్తారు. లైక్ తన వాటర్ బాటిల్ వాక్ లో వెళ్ళినప్పుడు తన తీసుకుని వెళ్తుంది, అది చాలా చిన్న ఫన్నీ థింగ్గా అనిపిస్తుంది, కానీ అది రియల్ లైఫ్ లైక్ చాలా మంది అలాగే చేస్తారు. మళ్ళీ లైక్ చాక్లెట్స్తో అది సిలిగానే అనిపించవచ్చు, కానీ నేను కూడా ఇండియాకి వచ్చినప్పుడు అంటే నా రిలేటివ్స్ ఏదైనా చేయాలంటే నేను చాక్లెట్ ఇచ్చి లైక్ వాళ్ళు చేస్తారు. సో చాలా చిన్న చిన్న విషయాలు ఆ క్యారెక్టర్ యాక్యురసీ అంటే చాలా బాగా చేశారు.
సో నేను క్యారెక్టర్స్ విషయంలో ఇంకోటి యాడ్ చేద్దాం అనుకున్నాను ఏమంటే, సాయిచంద్ క్యారెక్టర్ అండ్ గీతా భాస్కర్ గారి క్యారెక్టర్. సో వాళ్ళు అక్క తమ్ముడు క్యారెక్టర్స్. సాయిచంద్ గారు రీఎంట్రీ ఇచ్చారు ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో అతను బేసికలీ తెలంగాణ స్లాంగ్ చాలా నీట్గా మాట్లాడారు. అండ్ ఈవెన్ తరుణ్ భాస్కర్ గారి మదర్ గీతా భాస్కర్ గారు, సో షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లెంతి క్యారెక్టర్ వచ్చి తను చాలా బాగా చేస్తుంది అని. అండ్ వాళ్ళ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే వన్స్ భాను వాళ్ళ డాడీని కన్విన్స్ చేస్తూ అంటుంది కదా, నేను నీ కూతుర్ని మనం ఇద్దరం ఒకటే దగ్గర ఉందాము లైక్ దాట్ అన్నప్పుడు వాళ్ళ అత్త ఒక చూపు చూస్తుంది, అప్పుడు చూపు తను నువ్వు కూడా మా పార్టీయలే అన్నది హక్ చేసుకుంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అంటే ఇది రియల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేయడంలో అదొక అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు.
కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్, అన్రియలిస్టిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి వరుణ్ బానికి మెసేజ్ చేసినప్పుడు ఐ లవ్ యూ అని అది ఐ మెసేజ్ లో ఒక టెక్స్ట్ గా చూపిస్తారు ఆ క్లోజ్అప్ షాట్. మళ్ళీ వచ్చేసి బాను ఫోన్ లో అది వాట్సాప్ మెసేజ్ లో చూపిస్తారు. సో అది కొంచెం ఇన్కన్సిస్టెంట్ గా అనిపించింది. మళ్ళీ ఫోన్ చూస్తే ఎయిర్పోర్ట్ సీను, వరుణ్ కింద ఫోన్ చూసినప్పుడు స్క్రీన్ సేవర్ లైక్ చెప్తుడానికి భాను వచ్చినప్పుడు ఆ హోమ్ స్క్రీన్ వచ్చేసి ఫోన్ ఛార్జ్ అవుతుంది అని చూపిస్తుంది టాప్ రైట్ స్క్రీన్ లో. కానీ ఆబ్వియస్గా ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఎలా ప్లగ్ ఇన్ అవుతుంది అని అది మళ్ళీ ఇంకొంచెం ఇన్కన్సిస్టెంట్ గా అనిపించింది. నాకైతే కొన్ని అన్రియలిస్టిక్ సీన్స్, ఫస్ట్ వచ్చేసి భాను ఎందుకు హీల్స్ వేసుకుంది ఎయిర్పోర్ట్ లో, ఇది చాలా మందికి ప్రాబ్లం అనిపించింది. నాకు అయితే ఆ ప్లాట్ఫామ్ హీల్స్ ఇది చాలా చిన్న డీటెయిల్, కానీ ఎవరైనా 20+ hours ఫ్లైట్ లో ట్రావెల్ చేసినప్పుడు ఇలా హీల్స్ అంతా వేసుకోరు అని నాకు తెలుసు. ఎందుకంటే వరుణ్ చాలా హైట్ గా ఉంటారు కాబట్టి. సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, నేను ఆ హీల్స్ వేసుకోవడానికి లైక్ హగ్ చేసినప్పుడు ఆ హైట్ డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను, కానీ అది చాలా అన్రియలిస్టిక్ అది నాకు అనిపించింది. అది తను లైక్ ఒత్తిడి షూస్, శాండల్స్ ఏదో వేసుకుంటే బాగుంటుంది.
నాకు అనిపించిన ఒక్క మైనర్ ఫ్లా ఏంటంటే, ఇది తను ఫోటో పంపించే సీన్ ఉంటుంది కదా, చెప్పు ఫోటో పంపించే సీన్, అందులో టూ సైడ్స్ డేనే ఉంటుంది, అదొక్కటి ఇన్కన్సిస్టెన్సీ అనిపించింది. అంటే యుఎస్లో డే టైమే అండ్ ఇండియాలో కూడా డే టైమే ఉంటుంది. సో ఆ ఒక్క సీన్ నాకు కొంచెం ఇన్కన్సిస్టెంట్ అనిపించింది ఫ్లా పరంగా.
మళ్ళీ అన్రియలిస్టిక్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాలంటే నాకైతే ఎండింగ్ యాక్చువల్లీ నాకు నచ్చలేదు. భాను అండ్ వరుణ్ వచ్చేసి వాళ్ళు ఒక ప్రాపర్ కాన్వర్సేషన్ తో పెళ్లికి ముందు వాళ్ళు మాట్లాడాలి, లైక్ ఎక్కడ ఉండాలి, తన ఫీలింగ్స్ గురించి. వాళ్ళు అంత తొందరగా పెళ్లి చేసుకుని ఒక కాన్వర్సేషన్ కూడా లేకుండా ఎండ్ లో తను లైక్ ఫీల్స్ కి వెళ్ళి నువ్వు ఇక్కడే ఉంటున్నావు అడిగినప్పుడు నాకు అది సాటిస్ఫైయింగ్ పే ఆఫ్ లైక్ నాకు అనిపించేది. ఎందుకంటే అది చాలా అన్రియలిస్టిక్. వరుణ్ తన మెడికల్ స్కూల్ యుఎస్ లో ఉంటే అడ్మిషన్ ఎమరీ స్కూల్ కి వస్తే ఆ రెసిడెన్సీ ఉన్న అది సినిమాలోనే చూపిస్తారు ఈ హ్యాపీ ఎండింగ్ అంతా. సో అది కొంచెం సినిమాటిక్ లిబర్టీతో ఫిదా ఎండింగ్ నాకు అనిపించింది. అది కొంచెం రియలిస్టిక్ గా చేంజ్ చేసింటే నాకు ఇంకా నచ్చింది.
ఏమో మేబీ నాకేమనిపించింది అంటే వదిన అండ్ వరుణ్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా, మేబీ వదిన చెప్పుండొచ్చు అని నాకు అనిపించింది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాక్ స్టోరీ అనుకోవచ్చు. ఎందుకంటే వదిన ఎప్పుడైనా అడుగుతుంటది కదా, నువ్వు నీకు వచ్చేవాడిని అడుగు చూద్దాము, నేను అడగలేను అని. సో ఆ టాపిక్ వాళ్ళ మధ్యలో నడిచింది కాబట్టి తను వరుణ్తో ఈ టాపిక్ డిస్కస్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. మేబీ
యా డిస్కస్ చేసిండొచ్చు, కానీ లైక్ 8+ ఇయర్స్ లైక్ 12+ ఇయర్స్ చదివినాక అన్ని డ్రాప్ చేసుకొని లైక్ ఇండియాలో హాస్పిటల్ చేయడం లైక్ అది కొంచెం అన్యూస్టిక్ ఫెయిరీ టేల్ గా ఉంది.
యా యాక్చువల్లీ సిస్టర్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా రాజ్ కుమారుడు వస్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుంటారు కదా. సో మేబీ ఫెయిరీ టైల్ ఎండింగ్ స్టైల్లోనే రాసి ఉండదు. అంటే రియలిస్టిక్ ఎండింగ్ గురించి ఆలోచించకుండా ఆన్ ఏ గుడ్ నోట్ ఒక అమ్మాయి వ్యూకి ఒక అబ్బాయి అంతే వాల్యూ ఇస్తాడు అన్నట్టు. అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ కదా, అకార్డింగ్ టు మనం పెరిగిన కల్చర్లో బేసిక్లీ పెళ్ళైన తర్వాత అమ్మాయి మ్యాక్సిమం 90% ఎప్పుడు అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తుంది, లేదా అమ్మాయి అబ్బాయి ఉన్న చోటుకు వస్తుంది. సో ఇక్కడ రివర్స్ జరుగుతుంది కాబట్టి సో మేబీ లిబర్టీ తీసుకున్నారు అనిపించింది నాకు.
యా సో అదే భానుమతి కపుల్ ఆఫ్ టైమ్స్ అంటుంది కదా మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ఎందుకు రాకూడదు అని. సో ఇట్ కైండ్ ఆఫ్ ఆ ఓపెన్ క్వశ్చన్కి ఆ కథకు క్లోజ్ చేసినట్టు అనిపించింది నాకు. అది
రాజా రాణి స్టోరీ గురించి వాళ్ళు మాట్లాడారు ఈ సినిమాలో. యాక్చువల్లీ చాలా మెటఫర్స్ యూస్ చేసుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ లో భానుమతి ట్రైన్ సీన్, మామూలుగా ఒక సినిమా చూసినప్పుడు స్లో మోషన్ వచ్చేసి మేల్ ని తన హ్యాండ్ బయటకు వచ్చేసి అమ్మాయికి హెల్ప్ చేస్తారు. కానీ భానుమతి ట్రైన్ సీన్ చాలా స్పెషల్, ఎందుకంటే తను రన్ చేసుకుని తనే ఎక్కుతుంది. అది కొంచెం ఇండికేటివ్ తను ఒక ఇండిపెండెంట్ అమ్మాయి అని అండ్ ఫీమేల్ ఇస్ స్ట్రాంగ్ అని. మళ్ళీ వచ్చేసి బాల్కనీ సీన్ రాజారాణి లైక్ పారలల్స్ గా మేల్ లీడ్ వచ్చి లైక్ రెస్క్యూ గా వచ్చేసి అమ్మాయి బయటకు వస్తుంది కదా అండ్ అబ్బాయిని ఫాలో చేస్తుంది. కానీ ఈ సినిమాలో ఎంగేజ్మెంట్ పడిన తర్వాత వరుణ్ తన రూమ్ లోకి లైక్ లోపల వెళ్ళినప్పుడు అది కొంచెం సింబాలిక్, లైక్ తను అన్ని వదిలేసుకొని తన కోసం వస్తున్నాడు. ప్రిన్స్ చార్మింగ్ లైక్ తన హోర్స్ మీద బయటకు వెళ్ళలేదు. ఆ సింబలిజం నాకు బాగా నచ్చింది.
ఓకే స్టోరీ గురించి మాట్లాడదాం. మూవీ ప్రత్యేకత ఏంటంటే అంటే అందరినీ అంత ఆకట్టుకోవడానికి కారణం ఏంటంటే సినిమా యొక్క వేగం. ఎక్కడ కూడా ఒక పర్టిక్యులర్ ఎమోషన్ని చూపించాలి ఖచ్చితంగా అని ఎక్కడ సినిమా ఆగదు. ఒక నేచురల్ ఫ్లో ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా. ఆ పేసింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా ఎక్కడ అంటే మ్యాక్సిమం. అందుకే డైరెక్టర్ గారు కూడా మ్యాక్సిమం మిడ్ అండ్ లాంగ్ షాట్స్ ఉంటాయి మనకి. సెకండ్ హాఫ్ లో వన్స్ ఎమోషనల్ అంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషనల్ టగ్ ఆఫ్ వార్ సీన్స్ ఉంటాయి కదా, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ ఉంటారు కావాలని. సో ఆ టైంలో మెల్లమెల్లగా వీళ్ళిద్దరి మధ్య కూడా పతాక స్థాయికి చేరిపోతూ ఉంటుంది వీళ్ళ గొడవ. సో ఆ టైంలో వీళ్ళిద్దరు బాధపడినప్పుడు కానీ ఆ టైంలో మనకి క్లోజ్అప్స్ ఎక్కువ పడుతుంటాయి. కానీ బేసికలీ మన కథ మొదలయ్యేటప్పుడు వరుణ్ జాగింగ్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా క్విక్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు, అంటే చాలా సింపుల్ గా చాలా క్విక్ గా. హీరో అనేవాడు జాగింగ్ చేస్తే ఎంటర్ అవుతాడు. హీరోయిన్ పరిగెట్టుకుంటే తన ఎగ్జామ్ కి అంటే తన కాలేజ్ కి వెళ్ళడానికి తన ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తుంటది. సో నెక్స్ట్ వరుణ్ ఇండియాకి వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని ఓకే చెప్పేంత వరకు కూడా కథ సెటప్పే. అంటే ఆ వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం కంటిన్యూస్ గా. వరుణ్ అనేవాడు ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, భాను అనే అమ్మాయి ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది, వాళ్ళిద్దరి ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఈ అమ్మాయి కంప్లీట్గా పల్లెటూరు అమ్మాయి, అతను కంప్లీట్గా ఎన్ఆర్ఐ ప్యూర్. సో అతని ఆలోచనలన్నీ అమెరికా వైపు ఉంటాయి, ఈ అమ్మాయి ఆలోచనలు ఇండియా వైపు ఉంటాయి. సో ఇవి ఎక్కడా కలవు, అది మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ మొదలవద్దని మనకు తెలుసు. సో అది కొంచెం ఏమంటారు కూర్చోబెట్టే పాయింట్ అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్యన ఖచ్చితంగా ప్రేమ మొదలవుద్దని తెలుసు, ఎలా మొదలవుద్ది. సో అక్కడ వరకు కూడా ప్లస్ మనకి స్టోరీ నేను ఇందాక చెప్పినట్టు దో ఫాస్ట్ పేసింగ్గా వెళ్తున్నా కూడా మనం ఏం చూడాలో అంటే ఏవి చూస్తే మనకి అర్థమవుతుందో అవన్నీ క్లియర్గా చూపిస్తారు. ఎలా అంటే ఇప్పుడు స్టార్టింగ్ వరుణ్ జాగింగ్ చేసుకుంటూ ఇంట్లోకి రాగానే వాళ్ళన్నీ అప్పటికి తయారైపోయి వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఫోటోకి దండం పెడుతూ ఉంటాడు. ఆ కింద దేవుళ్ళు అదే ఉంటారు. ఆ ఫోటో చూస్తే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు నవ్వుతూ వాళ్ళ అమ్మగారు బేసిక్లీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నగారి మీద వాలి ఉంటారనమాట. అంటే చాలా అంటే ఓపెన్ బేసికలీ ఇండియన్ ఫ్యామిలీస్లో హగ్ చేసుకుని ఫోటోలు తీయించుకోవడం అనేది మన పేరెంట్స్ ఫోటోలు తక్కువ ఉంటాయి. మన జనరేషన్ ఎలా ఉన్నా సరే ఆ టైంలో జనం బేసికలీ హగ్స్ వరకు వెళ్ళరు. బట్ వీళ్ళు ఆల్రెడీ అమెరికాలో సెటిల్ అయిన ఫ్యామిలీ కాబట్టి ఆ క్లోజ్నెస్ మనకు అది కనబడద్ది. అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే బట్టి బ్రదర్స్ యొక్క బాండింగ్ కనబడద్ది. అండ్ వాళ్ళన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే పనుల నుంచి లేదా వాళ్ళ డైలీ లైఫ్లో ఉన్న యాక్టివిటీస్ నుంచి ఏదైతే అన్నీ కూడా పంచుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు టకటక. అలాగే వీళ్ళన్నీ ఇండియా వచ్చేసిన తర్వాత భాను వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకు ఆబ్వియస్లీ స్టార్టింగ్లోనే వాళ్ళ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ఆన్లైన్లో ఒక మెన్షన్ చేస్తారు నో క్యాస్ట్ అని పెట్టాడు అని. సో అక్కడ మనకు అర్థం వద్ద అంటే వీళ్ళు కొంచెం ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ, ఇది ఇండియాలో ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ చూస్తున్నారు వీళ్ళు. సో వెళ్ళిన తర్వాత ఓపెనింగ్ కూడా అలాగే ఉండాలి. సో వీళ్ళ అన్నయ్య కూర్చున్న వెంటనే మనకి ఒక ప్యాన్ షాట్ పడద్ది. అక్కడ నుంచి పైన దేవుడు బొమ్మలు ఉంటాయి, కార్ల్ మార్క్స్ రెవల్యూషనిస్ట్ కార్ల్ మార్క్స్ బొమ్మ కనబడుతుంది. అక్కడ నుంచి ఇంకా చాలా మంది ఫోటోలు మనకు కనబడతాయి. సో వెంటనే సాయిచంద్ గారు ఒక మాట అంటారు, అంటే భానువ నాన్నగారు వాళ్ళ అమ్మ నేను కూడా వేరు వేరు క్యాస్ట్ వేరు వేరు రిలీజియన్, సో మా ఇంట్లో అన్ని నడుస్తుంటాయి, అన్ని రకాల అలవాట్లు నడుస్తుంటాయి అని అంటాడు. సో ఇలాంటివి మనకి బేసికలీ ఇలాంటి సహజంగా ఆపి చూపిస్తారు కొన్ని సినిమాల్లో అయితే, అంటే నోటీస్ చేయాలి ఆడియన్స్ అన్నట్టు. కానీ ఈ సినిమాలో అలా ఉండదు, బట్ మనం నోటీస్ చేస్తాం ఆ విధంగా ఉంటుంది. వీళ్ళ అన్నయ్య రావడం, రాజీవ్ రావడం, రేణుకాని చూడడం, వరుణ్ గురించి వెయిట్ చేయడం, వరుణ్ రావడం, భానువుని కలవడం, ఇదంతా కూడా చాలా ఫన్నీగా చాలా ఏమంటారు వీళ్ళిద్దరి మధ్యన స్టార్టింగ్గా ఒక గొడవతో స్టార్ట్ అవుతుంది. సో అది కూడా కామికల్గా ఉంటుంది, కొంచెం కామికల్ రిలీఫ్ లాగా వీళ్ళిద్దరి మధ్య. ప్లస్ భాను అనే క్యారెక్టర్ని కూడా అంటే ఆ క్యారెక్టర్ని అలాగే డిజైన్ చేయడం వల్ల మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది భాను అనే అమ్మాయి మాటలు కూడా, అమ్మాయి మాట్లాడే శైలి కూడా. సో వరుణ్ అనేవాడు బేసికలీ అంటే ఒక ఎన్ఆర్ఐ ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. అంటే మరీ ఇందాక నీరు అన్నట్టు ఎన్ఆర్ఐని ఒక రకంగా చూపిస్తారు మన వాళ్ళు, చాలా టిపికల్గా చూపిస్తారు. అలా కాకుండా కాస్త రియలిస్టిక్గా వరుణ్ అనేవాడు మనం చూసే ఎన్ఆర్ఐ లాగే ఉంటాడు, చాలా స్పెషల్గా రాసినట్టే ఉంటాడు. భానుమతి అనే క్యారెక్టర్ మాత్రం అలా కాదు, స్పెషల్గా రాసిన అమ్మాయిలాగే ఉంటుంది. సో స్టార్టింగ్లో కూడా మొత్తం వీళ్ళ రిలేషన్షిప్లో అయినా స్టోరీలో అయినా స్టార్టింగ్ భానుమతి అనే క్యారెక్టర్ లీడ్ చేస్తూ ఉంటే దానికి వరుణ్ అనే క్యారెక్టర్ రియాక్ట్ అవుతూ ఉంటాడు. సో వీళ్ళ రిలేషన్షిప్ అలాగే స్టార్ట్ అవుతుంది.
యా యాక్చువల్లీ బాను మెన్షన్ చేశారు కదా భానుమతి అనేది క్యారెక్టర్ లైక్ తను చెప్పినప్పుడు అందరు లైక్ వరుణ్ రియాక్ట్ అవుతానని. నాకు ఏ సీన్ లో అది బాగా ఆ క్యారెక్టర్ స్పెషల్ గా డిజైన్ చేశానంటే మామూలుగా లైక్ తను రాజు వచ్చినప్పుడు మా తమ్ముడు వచ్చేసి ఎస్ చెప్పేసి మళ్ళీ అప్రూవ్ చేయాలి కదా. భాను తర్వాత ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాడి ఎందుకు రావాలి, మనమే రిజెక్ట్ చేస్తాం, అక్క ఏమైనా వస్తువు అని అడుగుతుంది కదా. ఈ థాట్స్ అనేది అందరికీ ఉంటాయి రియల్ లైఫ్ లో, కానీ సినిమాలో ఎక్కువ ఈ క్వశ్చన్స్ అంతా చూడము. సో అది చాలా బాగా నచ్చింది లైక్ తను లైక్ బాగా రిలేట్ అవుతాను ఆ క్యారెక్టర్కి.
సో వాళ్ళు మరి ఈ సినిమాలో మంచి అది ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏదనుకుంటున్నాను.
యాక్చువల్లీ మనకి హింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడ కనబడుతుంది అంటే భాను వాళ్ళ నాన్నగా చెప్పుద్ది, నేను కొడుకులు అంటుండి ఎప్పుడు కూడా నీ పక్కన అంటే నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోన్నా అని చెప్పుద్ది. అది ఎలా అంటే సరదాగా చెప్పినట్టు ఉండదు, ఒక రీఅష్యూరెన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది, నన్ను నమ్మునన్న నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అన్నట్టు. అండ్ ఇది మనకి రెండు మూడు సీన్లలో కనబడుద్ది భాను వాళ్ళ నాన్నకి చెప్పడం, నేను నీతోనే ఉంటాను నేను నీతోనే ఉంటాను అని చెప్పడం. సో అది అక్కడ మనకి అర్థమవుతుంది, అంటే భాను ఖచ్చితంగా వరుణ్ ఇష్టపడుతుంది కానీ భాను ఇక్కడి నుంచి కదలదు. సో అదే గొడవ అవుద్ది సినిమాలో ఖచ్చితంగా. సో అది హింట్ మనకు స్టార్టింగ్. ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటే అంటే నో పాయింట్ ఆఫ్ రిటర్న్ ఎక్కడవుతుంది అంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా బ్యూటిఫుల్గా ఒక ఏమంటారు రిలేషన్షిప్ అనాలన్నా లేదా ఒక బంధం తయారవుద్ది ఎప్పుడు వరుణ్ వచ్చి కాలేజ్లో ఫైట్ చేస్తాడు. అప్పుడు కంప్లీట్గా సాయి పల్లవి అంటే భాను అనే క్యారెక్టర్ వరుణ్ అనే క్యారెక్టర్కి పూర్తిగా ఫిదా అయిపోతుంది. సో ఆ తర్వాత తను యాక్చువల్లీ ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది, కానీ అప్పుడు మనోడు రైల్వే కంపార్ట్మెంట్లో కూర్చొని తన బంధువైన శైలు గురించి మాట్లాడతాడు. అది మన భాను వింటుంది, విని అపార్థం చేసుకుంటుంది. వాడు వరుణ్ ఏమంటాడు అంటే ఇండియాలో మొత్తం టైంపాస్కి బాగానే ఉంటుంది కానీ కెరియర్ అంతా అమెరికాలోనే ఉంటుంది అని అర్థం వచ్చేలాగా ఒక సంభాషణ ఉంటుంది. సో అది విన్నప్పుడు టైంపాస్ అనేది మనకి భానుకి గట్టిగా గుచ్చుకుంటుంది. సో చాలా బాధపడుతుంది. అక్కడి నుంచి ఇంకా భాను కంప్లీట్గా తిరిగిపోతుంది. వరుణ్కి వరుణ్ ముఖం కూడా నేను చూడకూడదు అనే స్థాయికి వెళ్ళిపోతుంది తన ఆలోచన. సో అది నా వరకు ఇన్సైటింగ్ ఇన్సిడెంట్.
ఓకే, సినిమా మిడ్ పాయింట్ కూడా అక్కడే పడిపోద్ది నువ్వు అన్న పాయింట్ దగ్గరనే. సో దాని తర్వాత నుంచి సిచ్యువేషన్స్ ఎలా మారిపోయాయి అన్నవే మన కథ. సో ఇది మరి రిజల్యూషన్ కి బీజం పడిన సీన్స్ ఏవే ఉన్నాయి అనుకుంటున్నావు?
సో బేసికలీ వీళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్, అంటే వరుణ్ దిగినప్పుడే వీళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ స్టార్ట్ అవుతుందని మనకు అర్థమైపోతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళ అన్నయ్య చెప్పేస్తాడో తను నచ్చిందని చెప్పేసి, వాళ్ళ అక్క చాలా, అంటే ఇప్పుడు అక్క క్యారెక్టర్ యొక్క మెచ్యూరిటీ అక్కడ కనబడద్దు అంటే నీకు నచ్చాడా లేదా అని చెప్పు అని అడిగితే తన టాబ్లెట్ తీసి భాను చేతుల్లో పెట్టి ఇప్పటి నుంచి నువ్వే చూసుకోవాలి నాన్నకంతా అని చెప్పుద్ది. సో దట్స్ హౌ షీ సెడ్ ఎస్, అంటే నాకు ఇష్టం అని చెప్పి. సో బేసికలీ మెచ్యూర్ క్యారెక్టర్ కాబట్టి ఒక బాధ్యత ఇస్తూ చెప్పినట్టు రాశారు ఆ సీన్ అనేది. సో అక్కడ మనకి తెలిసిపోతుంది ఓకే ఇంకా పెళ్ళి అయిపోతుంది. నెక్స్ట్ భానుకి వరుణ్కి మధ్య ఉన్న ఈ కెమిస్ట్రీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి. సో వీళ్ళది ఎప్పుడు, అంటే వీళ్ళ కెమిస్ట్రీ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంటే ఎంగేజ్మెంట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత మనోళ్ళు రాజీవ్ని వరుణ్ పొలాలు కొనడానికి చూస్తూ ఉంటారు. సో అప్పుడు ఒక రైతు వచ్చి, అంటే వీళ్ళు చూస్తున్న పొలం దగ్గర రైతు వచ్చి, మీరు ఈ స్థలం కొనేస్తున్నారు కదా బాబు, మీకు తెలిసిన చోట ఎక్కడైనా పనిపించండి, అంటే లేబర్ పని చేస్తావు నువ్వు అంటే ఇంకెలా బాబు ఎలాగైనా బతకాలి కదా అని కొంచెం దీనంగా అడుగుతాడు. అక్కడే పక్కన మన భాను పొలం దున్నుతూ ఉంటుంది ట్రాక్టర్ మీద. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఆ సీక్వెన్స్ ఎండింగ్ లో వరుణ్ చెప్తాడు పొలం కొనేసి తాతకి కౌలు చేసుకోవడానికి ఇచ్చామని చెప్పేసి. సో అక్కడ ఫస్ట్ టైం మన భాను ఫిదా అనే పదం వాడుతుంది. ఫిదా అంటే నువ్వు చేసిన పనికి ఫిదా నేను అన్నట్టు చెప్తుంది. సో అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అనేది. తేకతమ్ముల గారి సినిమాల్లో ఉండే ఒక, అంటే ఆయన సినిమాలో ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రైటింగ్ లో, అంటే ఒక సోషల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం కానీ. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి పొలాలు కొనడం అది బేసికల్లీ, అంటే ఎవరైనా ఎన్ఆర్ఐలనే కాదు బేసికల్లీ పంట పొలాలన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ కి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, రైతు తన ఉపాధిని కోల్పోతున్నాడు అనేది చాలా సెన్సిటివ్ పాయింట్. అది ఒక చిన్న సీన్ లో అలా మనకి టచ్ అయ్యి టచ్ అవునట్టుగా చెప్పి వెళ్ళిపోయారు. సో బేసికల్లీ అది చాలా మంచి పాయింట్.
వాళ్ళు బాగా సమరైజ్ చేసినావు. నాకు ఈ సినిమాలో క్లైమాక్స్ విషయంలో మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఎప్పుడైతే రేణుక ఇక్కడికే వచ్చిండు నీ రాజకుమారుడు అని చెప్పినప్పుడు తను ఊరంతా పరిగెడుతూ నేను ఇక్కడనే ఉంటున్నా ఇక్కడనే ఉంటున్నా అని చెప్తూ ఏం చేస్తుంది అంటే ఒక క్షణం పిహెచ్సి లోపలికి తొంగి చూస్తుంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ లోపలికి తొంగి చూస్తుంది, ఊర్లో ఉన్న చిన్న హెల్త్ సెంటర్లోకి తొంగి చూస్తుంది, తొంగి చూసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సో ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది సినిమా స్టార్టింగ్ లో ఒక షార్ట్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు, అది గేట్ వేసి ముళ్ళ కంచెలతో ఉంటుంది, అంటే ఇది చాలా రోజులు మూసి వేసి ఉంది అన్నట్టు చెప్పడానికి. కానీ ఆ లాస్ట్ షాట్ లో ఓపెన్ ఉండి అందులో పబ్లిక్ ఉంటారు, సో అందుకే తను తొంగి చూసి పరిగెత్తుకుంటూ మళ్ళీ ముందుకెళ్తుంది. సో నాకు అక్కడ అది ఎందుకు అనిపించిందో తెలియదు, అంటే మరి వాడు పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చిండు అనుకుందా, లేకపోతే వాడు చదివిన చదువుకి ఇది కరెక్ట్ కాదని ముందుకు పరిగెత్తిందా అని నాకు కొంచెం డౌట్ఫుల్ గా ఉండే. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసారా అది?
యా యాక్చువల్లీ నేను నోటీస్ చేయలేదు తను అక్కడ వెళ్ళింది, నేను చూసాను లైక్ తను పరిగెత్తు చాలా ఎక్సైట్ గా ఉంది కానీ ఆ పాయింట్ నోటీస్ చేయలేదు.
నేను నోటీస్ చేశాను బట్ నాకు అనిపించింది ఏంటంటే బేసికలీ ఫస్ట్ మనోడు వచ్చిన తర్వాత, అంటే మనోడు ఆ వాళ్ళ ఊర్లో ఆ పిహెచ్సి లో పనిచేస్తాడు. పనిచేయడం అంటే జనానికి కొంతమందికి ఇంజక్షన్స్
ఫ్రీ క్లినిక్ పెడతారు కదా సాంగ్ లో,
ఆ సాంగ్ లో ఒక షార్ట్ పడుతుంది నాకు జస్ట్, అంటే తన ఊహించుకుంటూ పాటలు పాడుతున్నప్పుడు మనోడు వైద్యం చేస్తున్నట్టు ఒక షార్ట్ పడద్దు మనకి. సో మేబీ అంటే డాక్టర్ కాబట్టి ఊర్లో ఉండిపోతాను అంటున్నాడు కాబట్టి మేబీ ఫస్ట్ థింగ్ తనకు అది స్ట్రైక్ అయి ఉండొచ్చు అక్కడ ఉంటాడేమో అని చెప్పేసి అలా అనిపించింది నాకు.
యా యా నాకు అదే అనిపించింది. సో అంటే నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే మరి నేను బాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా అనిపించింది. అంటే మరీ వీని తక్కువ ఇంత తక్కువ అంచనా వేస్తుందా పిహెచ్సిలో చూస్తుంది అని అనిపించింది నాకు.
అండ్ యాక్చువల్లీ సమరైజ్ చేయాలంటే సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళ ఈగో క్లాష్ అయ్యే కదా ఆ జర్నీ వచ్చేసి, తను ఎందుకు లైక్ వేరే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ఎస్ చెప్తుంది వరుణ్ మళ్ళీ ఆ ఫోటో మార్ఫ్ చేయడం, లైక్ ఇదంతా ఈగో క్లాష్ చాలా లైక్ బాగా చూపించారు సెకండ్ హాఫ్ లో.
కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా వెళ్తుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. అంటే ఫస్ట్ చెప్ప పంపించిందని వరుణ్ తిట్టడం, భాను చెప్ప పంపించిందని వరుణ్ తిట్టడం, వరుణ్ తిట్టాడని చెప్పి భాను కొత్తగా ఒక అబ్బాయిని పరిచయం చేసుకోవడానికి ట్రై చేస్తే అది మళ్ళీ పెళ్లి వరకు వెళ్ళిపోవడం, భాను ఎవరు ఫోటో పంపించిందని చెప్పి వరుణ్ ఇక్కడ ఎవరిని డేట్ చేయడానికి ట్రై చేయడం, అది వర్కౌట్ అవ్వకపోవడం, తన మనసులో ఇంకా భాను ఏ ఉందని వరుణ్ తెలుసుకోవడం, అది ఇంకా బాధని సృష్టించడం వరుణ్ లో. సో భాను ఎప్పుడైతే అక్కడ పెళ్లి ఫిక్స్ అవుతుందో భానుకి, తనకు కాబోయే అతను భాను మీద చెయ్యేస్తాడు, అప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుద్ది భాను. సో అది కూడా భానుకి ఒక ఒక అమ్మాయికి అలాంటి టచ్ అనేది చాలా అన్కంఫర్టబుల్ గా చాలా పెయిన్ఫుల్ గా ఉండొచ్చు. అంటే తనకి తనే చేసుకున్నది, అది ఎవరో చేసింది కాదు. అలా వరుణ్ కూడా తనకి తనే చేసుకున్నట్టు ఉంటది. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా రాశారు. భాను లీడ్ చేస్తుంటుంది, వరుణ్ ఫాలో అవుతుంటాడు రిలేషన్షిప్ లో. అంటే తను లీడ్ చేస్తుంటే మనోడు రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే భాను అమెరికా వచ్చేసిందో ఇక్కడ నుంచి వరుణ్ లీడ్ చేస్తుంటాడు ప్రతిదీ. అంటే వరుణ్ చేసేదానికి భాను రియాక్ట్ అవుతూ ఉంటుంది ఇంకా, ఎందుకంటే ఇది వరుణ్ టెరిటరీ. అంటే వరుణ్ ఊరికి భాను వచ్చింది, అంటే మనకు ఆ సిమిలారిటీస్ కూడా కనబడతాయి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఫస్ట్ మన వరుణ్ దిగే దిగ్గానే వరుణ్ ఊరు తెలియదు, కానీ భాను కోపంగా ఉంటుంది, కారెక్తాడు, తను తిడుతూ ఉంటుంది. సో మొత్తానికి దిగిపోయి తన లగేజ్ తీసుకొని ఆటోలో వెళ్తాడు. అలాగే మన భాను ఇక్కడ దిగి దిగ్గానే మనోడు ఏదో అంటాడు, నీకు జడ సూట్ అవ్వలేదు ఆ జీన్స్ మీదకి అని అంటాడు, తను హర్ట్ అవుద్ది. అప్పటి వరకు మనోడు తన లగేజ్ ట్రాలీని పుష్ చేస్తూ ఉంటాడు, వెంటనే తన హర్ట్ అయ్యి దాని లాక్కొని వెళ్ళిపోతుంది. సో ఆ సిమిలారిటీస్ ఉంటాయి మనకి. అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ రాయడం అనేది బ్యూటిఫుల్ ఎందుకంటున్నానంటే ఆ పెయిన్ కూడా మనం చూపించాలి ఆ పాయింట్లో. ఏదో ఆక్తాయిగా చేసుకున్నట్టు ఉండకూడదు, అలాగని మితిమీరిపోయినట్టు ఉండకూడదు. ఆ క్యారెక్టర్స్ మధ్య ఆ క్లోజ్నెస్ పెరగాలి, కానీ వాళ్ళు చేసుకునేది ఒకరికొకరికి ఇబ్బందిగా ఉండాలి. అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు అనిపించాలి, కానీ ఆ పని చేయాలి, ఇద్దరిలోనే అది ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కి కూడా ఆ పెయిన్ అనిపిస్తుంది, ఆ బాధ ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనిపిస్తుంది మనకి చూసేటప్పుడు.
అది బాగానే కన్వే చేశారు. అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు అని కన్వే చేయడానికి మనకు ఒక మ్యూజిక్ ట్రాక్ కూడా వస్తుంటది, ఒక ఫ్యూజ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంటది. అంటే మామూలుగా ఇది బ్లాస్ట్ కైండ్ ఆఫ్ సౌండ్. సో ఆ సౌండ్ తో వాళ్ళు ఐ మీన్ సౌండ్ డిపార్ట్మెంట్ నుంచి కన్వే చేసినారు అది. ఇంకోటి ఏంటంటే నువ్వు అన్న కాజ్ అండ్ ఎఫెక్ట్ లో సో సిమిలారిటీస్ ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో సిమిలారిటీస్ మెయింటైన్ చేసినా కూడా నాకు అప్పర్ హ్యాండ్ బానుదే అనిపించింది మళ్ళీ. అంటే అప్పర్ హ్యాండ్ తను ఎక్కడున్నా తన అప్పర్ హ్యాండ్ ఉంది, కాకపోతే ఒకరి యాక్షన్ కి ఇంకోరు రియాక్ట్ అవుతున్నారు. సో దట్ కాజ్ వాళ్ళ దూరాన్ని పెంచింది. అండ్ నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే కార్ లో ఎప్పుడైతే వరుణ్ కన్ఫ్యూజ్ చేస్తాడో, నేను ఇవన్నీ ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వు చాలా మంచిదానివి, నీలాంటి అమ్మాయి దొరకరు అని అని కన్ఫ్యూజ్ చేసేది ఏదో ఆ వరుణ్ లేట్ గా చేయడం వల్లే ఇవన్నీ జరిగినాయి అని అనిపించింది.
యాక్చువల్లీ లైక్ ఫస్ట్ హాఫ్ లోనే తను ఎందుకు నచ్చట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసింటే లైక్ ఈ ఊర్లోనే ఉంటది. అంటే సెకండ్ హాఫ్ ఉండదు కదా లైక్ ఆ కన్ఫ్యూజన్ ఆ కాన్ఫ్లిక్ట్ అనేది.
అవునా, అంటే మనోడు చివరిలో కూడా అదే అంటాడు, నువ్వు ఒకసారి నాకు చెప్పుంటే ఇది జరిగేది కాదు కదా అని. అంటే కథ కానీ కథ గురించి అంటే సినిమాని సాగదీయడం గురించి అలా జరిగింది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే భాను అనే క్యారెక్టర్ మనకు ఒక స్టార్టింగ్ లో ఒక పటాకా క్యారెక్టర్ లో చూపిస్తాడు. అంటే భాను చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది దేనికైనా, తన డెసిషన్స్ అన్ని చాలా ఫాస్ట్ గా ఉంటాయి త్రూఅవుట్. మనకి స్టార్టింగ్ లో భాను మనకి పరిచయం అయినప్పటి నుంచి కూడా తన మాటలు తన చేతలు కూడా చాలా ఘాటు గాని చాలా వేడిగా ఉంటాయి. సో అలాంటి అమ్మాయి ఒక అబ్బాయి తన టైం పాస్ కింద అనుకున్నాడు అనిపించినప్పుడు ఖచ్చితంగా అలాగే రియాక్ట్ అవుతుంది. అంటే మాట్లాడకూడదని అనుకుంటుంది, కూర్చోబెట్టి ఎందుకు నేను ఇంత ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించవా అని అడగదు ఖచ్చితంగా ఏ అమ్మాయి అయినా. అంటే అలాంటి అమ్మాయి ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ వైజ్ అది జస్టిఫికేషన్ ఉంది, తన హర్ట్ అయింది, అది వరుణ్ కి తెలియాలి తన హర్ట్ అయిందని, అందుకనే తను అలా చేస్తుంది.
యా ఎందుకంటే అక్కడ వరుణ్ ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే నువ్వు నిజంగానే నన్ను హెరాస్ చేస్తున్నావు, నిన్ను జైల్లో పెట్టాలి అని భాను అన్న తర్వాత అప్పుడు ఐ మీన్ ఒక బ్రీత్ తీసుకొని అప్పుడు సారీ చెప్పి అప్పుడు చెప్తాడు. సో అప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాలేదు. వరుణ్ ఎప్పుడైనా తను నన్ను డామినేట్ చేస్తుంది, తను నన్ను రెచ్చగొడుతుంది అన్న పాయింట్లోనే చూసిండు తప్ప నేను తనని అర్థం చేసుకోవాలి, తను ఏం ఫీల్ అవుతుంది అని ఎప్పుడూ ప్రయత్నించలే. ఆ మూమెంట్లో ప్రయత్నించి అప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు, దెన్ వాళ్ళ టుగెదర్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
యా, కార్ సీన్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ అవడం. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు వరుణ్ తన మనసులో చెప్పిన మాట అన్ని చెప్పేస్తాడు కదా, నేను ఎందుకు చేశాను, ఎందుకు రివెంజ్ అని అని కాదు. అప్పుడు బాను చెప్పిండొచ్చు కదా ఎందుకని, లాస్ట్ 20 మినిట్స్ అప్పుడు లైక్ తను అక్కడ బాన్స్ వానికి వెళ్ళడం అదంతా ఉండదు. కానీ ఆ కార్ సీన్ లో వరుణ్ అంత ఓపెన్ గా ఆనెస్ట్ గా చెప్పినప్పుడు బాను కూడా అట్లా మాట్లాడుండొచ్చు అని నాకు అనిపించింది.
బానుకి ఆ ట్రైన్ కాన్వర్సేషన్ అనేది యాక్చువల్లీ దాని నుంచి ఇంకా తనకు ఆన్సర్ రాలేదు ఆ క్వశ్చన్ కి. చెప్పినా సరే ట్రైన్ కాన్వర్సేషన్ లో నిజంగా ఏం జరిగింది, శైలుకి వరుణ్ కి మధ్య ఏం జరిగింది అనేది బానుకి తెలియదు. సో తను ఓపెన్ గా వచ్చి మాట్లాడకపోవడంలో తప్పేం లేదనిపించింది. సో శైలు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కావాలని తీసుకెళ్తాడు, ఎందుకు ఆ ట్రైన్ కాన్వర్సేషన్ క్లారిటీ ఇద్దామని చెప్పి, ఆ కన్ఫ్యూజన్ కి క్లారిటీ ఇద్దామని చెప్పేసి అప్పుడు మనకి తన ఫేస్ లో ఆ గ్లో తెలుస్తుంది, ఓకే ఇందుకు తీసుకొచ్చావు నన్ను అన్నట్టు చూస్తుంది మనోడు. వంక
బాగా చదువుకుంటున్నావు కదా, ఇండియాలో హాస్పిటల్ పెడతావా అంటే
ఎగ్జాక్ట్లీ
నో నో నేను నేను ఇక్కడే న్యూరో క్రాక్ చేద్దాం అనుకుంటున్నా సంథింగ్ న్యూరో చేద్దాం
అనుకుంటున్నా.
సో మమ్మీ మమ్మీకి డాక్టర్ అంటే ఇష్టము, సో ఇక్కడే పెద్ద డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కైండ్ ఆఫ్ చెప్తుంటాడు అన్నమాట. అప్పుడు షీ లీవ్స్ ఇంకా వదిలేస్తుంది. సో వాడు ఎలా అయినా ఇండియా వచ్చేలా లేడు, ఎందుకు నేను మళ్ళీ అది ఇద్దరం టూ సైడ్ లవ్ కైండ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఎందుకు ఈ పాయింట్ లో గొడవ పడడం ఎందుకు అన్నట్టు.
అక్కడ తను వదిలేసేది ఎందుకంటే పెయిన్ అంటే ఎందుకు ఈ బాధ అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో వదిలేదు. వాడి తనకున్న ఆలోచన చాలా పెద్ద ఆలోచన అంటే, అది న్యూరాలజిస్ట్ అవడం అనేది చిన్న విషయం కాదు. అండ్ వాళ్ళ అమ్మకాలు, అది వాళ్ళ అమ్మకాలను నిజం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. సో అది పర్సనల్ గా చాలా పెద్ద విషయం వాళ్ళ అంటే ఒక ప్రేమించిన ఇద్దరు వ్యక్తుల మధ్యన తన లైఫ్ లో చాలా పెద్ద డెసిషన్, అది వరుణ్ లైఫ్ లో చాలా పెద్ద డెసిషన్. సో తను వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పుద్ది, నన్ను అన్నావు కదా నువ్వు అడగచ్చు కదా నా లక్ అన్నప్పుడు తను చెప్పుద్ది ఒకసారి చూడు ఎలా ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు, చాలా పెద్ద అంటే తను చాలా చెయ్యాలి చాలా మంచోడు అన్నట్టు చెప్పుద్ది. సో అక్కడ బాను బేసికలీ వరుణ్ యొక్క ఆలోచనలకి గౌరవం ఇచ్చింది, అంటే తన ఏం చేయాలనుకుంటున్నాడో అది చెయ్యాలి, నా వల్ల అది ఆగకూడదు. అంటే ఇప్పుడు బాను అడిగింది అనుకో నిజంగా ఎస్ చెప్తే తను అనుకున్న యూనివర్సిటీకి వెళ్ళి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే సినారియో రాకపోవచ్చు వరుణ్ ఇండియాకి వచ్చేస్తే బాను పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి బాను లేదు వరుణ్ ఇక్కడే ఉండాలి అని వరుణ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, అందుకనే
చెప్తుంది.
సో బాను వరుణ్ కి తన మీదున్న అభిమానాన్ని వరుణ్ కి ఎప్పుడు చెప్పదు, ఏ రూపంలోనూ చెప్పదు. లాస్ట్ లో కూడా క్లైమాక్స్ లో కూడా తను వరుణ్ కి ఏమి చెప్పదు, వరుణ్ కి ఏమి చెప్పదు. వరుణ్ ఆలోచించుకో అని ఆ ఫోటో చూపిస్తాడు, చూసినావా ఇది ఇష్టం లేనప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని చెప్పినప్పుడు కూడా తను ఏం చెప్పదు, సైలెంట్ గా వరుణ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పెళ్లి ఆ టాపిక్ వస్తుంటది. తనకు వచ్చిన సంబంధంలో హర్షవర్ధన్ రానే తనను ముట్టుకున్నప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ లేదు, నాకు ఆ ఫీల్ ఉండాలి కదా, ఆ ఫీలింగ్ ఏం రావట్లేదు నాకు అని చెప్తే ఆ ముందు అందరు ఇట్లే అంటారు తర్వాత పెళ్లి చేసుకొని పోతారు అని వాళ్ళ అత్త అన్న తర్వాత తను ఏంది వాళ్ళని నన్ను ఇట్లా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు ఒక లుక్ ఇచ్చి చూస్తుంది. తర్వాత సేమ్ పాయింట్ ని వరుణ్ చూపించిన తర్వాత దెన్ షీ గెట్స్ ఓకే వీడు అక్నాలెడ్జ్ చేసిండు ఆ ఫీల్ లేదని, అండ్ నువ్వు నన్ను ఎయిర్పోర్ట్ లో ఎందుకు హక్ చేసుకున్నావు అని సేమ్ పాయింట్ లో అడుగుతాడు. సో ఈ పాయింట్ ని కూడా ఆ క్వశ్చన్ మార్క్ ని బానులో ఉన్న క్వశ్చన్ మార్క్ ని క్లియర్ చేసేసాడు వరుణ్ లాస్ట్ లో.
బాను అనే అమ్మాయి కథలాగే ఉంటుంది మాక్సిమం ఫిదా అనే సినిమా. బాను అనే క్యారెక్టర్ ని చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. మిగిలిన క్యారెక్టర్లు అన్ని కూడా రియలిస్టిక్ గా ఉంటాయి, కానీ బాను అనే క్యారెక్టర్ స్పెషల్, అందుకనే ఒక డైలాగ్ లో కూడా చెప్తారు బాను అనే క్యారెక్టర్ హైబ్రిడ్ పిల్ల అని చెప్పుద్ది. అందుకనే బాను పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వెళ్తుంది మనకి అంటే చాలా సన్నివేశాలు.
సో సచ్ లాంగ్ డిస్కషన్, ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ కి వెళ్దాము.
సో నాకు ఎక్కువ టెక్నిక్ గురించి తెలియదు కాబట్టి నేనేం నోటీస్ చేశాను అంటే నాకు నచ్చిన షాట్స్ ఒక టూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వరుణ్ బానుని బాగా మిస్ అయినప్పుడు అక్కడ ఒక టాప్ స్పిన్ అవుతూ ఉంటే అక్కడ బాను లైక్ ఎలా పెళ్లిలో అక్కడ సారీ వేసుకుని ఎలా స్పిన్ అవుతుంది ఆ షాట్ చాలా బాగా ఎడిట్ లైక్ సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది.
యాక్చువల్లీ టెక్నికల్ పాయింట్స్ కూడా మనం కొన్ని టచ్ చేసాం ఇందాక. అంటే యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టు పేసింగ్ మెయింటైన్ చేయడానికి సినిమాలో ఓన్లీ మిడ్స్ లాంగ్స్ మాత్రం మనకు కనబడతాయి త్రూ అవుట్ ఇంటర్వెల్ వరకు కూడా. సెకండ్ హాఫ్ లో వీళ్ళ ఎమోషనల్ సీన్స్ చూపించడానికి వాళ్ళ అక్క బాధపడడం, తన భాను బాధపడడం, వరుణ్ బాధపడడం, వీటికి క్లోజ్అప్స్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో మనకు పడతాయి. సినిమాటోగ్రఫీ కూడా ఎక్కువ ప్లానింగ్ లో, అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టినట్టు ఉండకుండా ఫ్రేమ్ ఒక నేచురల్ ఫ్లో మెయింటైన్ చేయడానికి ఎక్కువ ప్యానింగ్ ట్రక్కింగ్ ఇవి వాడారు. థ్రూఅవుట్ సినిమా ఆ పేస్ మెయింటైన్ చేశారు. బట్ నీకు బేసిక్లీ ఏదన్నా సీన్ స్లో అయ్యిందంటే మనకు వెంటనే అక్కడ తేడా తెలిసిపోతుంది. కానీ ఒక సీన్ లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే ఎవరు బానుని వాళ్ళ అక్క రేణు మాట్లాడుకుంటున్నప్పుడు అవతల రాజీవ్ని వరుణ్ణి చూపించాలి కంపల్సరీ ఆ సీన్ కి, అది మ్యాండేటరీ. కానీ ఎక్కువ షాట్లు అవ్వకూడదు. సో అక్కడ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసి స్టేజింగ్ చేశారు.
సో నాకు ఒక ఎడిట్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ టైం బాను ఆ చిన్నపిల్లాడికి బర్రే పాలు పిండడానికి బర్రే పాలు పిండి వాడి ముఖం మీద చిల్లేలా చేస్తుంది కదా, సో ఆ అక్కడ కట్ అయ్యి వెంటనే వీళ్ళు మా తమ్ముడు వచ్చి మాట్లాడతాడు అనే లాంగ్ షాట్కి వెళ్ళిపోతే ఆ షాట్లో అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లాడు ముఖం తుడుచుకుంటూ ఉంటాడు. సో ఆ కట్ అనేది నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సో తన ముఖం మీద పడి చేతులు తుడుచుకోవడానికి ఇట్లా పైకెత్తినట్టు ముఖం తిప్పుకున్నట్టు చేస్తాడు, అక్కడ కట్టుబడిద్ది. నెక్స్ట్ షాట్లో లాంగ్లో ఆ పిల్లాడు ఫేస్ తుడుచుకుంటూ ఉంటాడు. సో దట్స్ ఏ గుడ్ కట్ అనిపించింది నాకు. ఇంకేమైనా ఎడిట్ కట్స్ ఉన్నాయా వాళ్ళు?
ఎడిట్ వరకు జస్ట్ పేసింగ్ మెయింటైన్ చేసుకోవడానికి చేసిన ఎడిట్ అంటే నాకు మరీ ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అక్కడక్కడ, అంటే బాగా నోటీసిబుల్ గా నాకు అనిపించింది అక్కడ. అంటే జస్ట్ మనం బాను పడిపోతున్నప్పుడు మనోడు ఎక్కడ అసలు ఫ్రేమ్ లోనే ఉండడు, సడన్ గా కట్ చేస్తే పట్టుకుంటాడు ఆ అమ్మాయిని. సో అంటే నాకు అక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం అనిపించింది, అంటే మనోడు ఆల్రెడీ ఫ్రేమ్ లో ఉండగా కట్ చేసుకుంటే బాగుండేదేమో అనేసి. బట్ ఓకే, కొన్ని లిబర్టీస్ తీసుకోవచ్చు, తప్పలేదు. ఎడిటింగ్ వైజ్ ఇంకా నాకు మరీ స్పెషల్ గా అనిపించలేదు కానీ, బట్ వెరీ గుడ్ ఎడిట్. అంటే చాలా ఎక్కువ ఫుటేజ్ ఉంటుంది. అంటే ఈయన శేఖర్ కమ్ములే గారి ఫిలిం మేకింగ్ స్టైల్లో ఎక్కువ డ్రోన్ షాట్స్ ఉండడం కానీ, అంటే అట్మాస్ఫియర్ని చూపించడానికి కూడా ఎక్కువ ప్రయత్నిస్తారు అనమాట. అంటే అప్పుడు బాను ఫస్ట్ తన పరిగెట్టుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కి తన మోపెట్ తీసుకుని తన ఇంటికి వెళ్తున్నప్పుడు మొత్తం అంతా మనకి డ్రోన్ షాటే ఉంటుంది. అంటే అంత చూపించక్కర్లే, బేసికలీ ఓన్లీ మోపెట్ మీద కెమెరా పెట్టేయచ్చు లేదా రెండు షాట్లలో తన ఇంటికి వచ్చేయచ్చు. కానీ జస్ట్ ఆ ట్రావెల్ అంతా చూపించింది ఎందుకు అంటే మనం ఆ ఊరికి వెళ్ళాలి, వరుణ్ బాను ఉన్న ప్లేస్లకి మనం కూడా వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే అలాంటి షార్ట్స్ అలాంటి ట్రావెల్ మనం కూడా చేయాలి, చేసినప్పుడే మనకు ఆ అనుభూతి కలుగుతుంది.
సో ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే ఫిదా సాంగ్స్ అంటేనే అందరు చాలా ఐకానిక్ గా అన్ని సేవ్ చేసుకుని పాటలు పాడతారు. నాకేం బాగా నచ్చిందంటే వచ్చింది ఎంగేజ్మెంట్ పార్టీ సాంగ్ ఉంది అండ్ ఆ లిరిక్స్ తోనే బాను అడుగుతుంది ఎలా అంత లైక్ టాల్ గా ఉంటే ఎలా ముద్దు పెట్టచ్చు అని. వరుణ్ మళ్ళీ ఆన్సర్ ఇచ్చేస్తారు ఆ ఎంగేజ్మెంట్ సాంగ్ లోనే. మళ్ళీ అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి తను అడుగుతుంది నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టని, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్ లిరిక్స్ ఆల్ సాంగ్ సూపర్ గా ఉన్నాయి.
యా, సో మ్యూజిక్ వచ్చేసరికి నాకు ఒక స్పెషల్ మెన్షన్ ఉంది ఎక్కడ అంటే ఇది మన హర్షవర్ధన్ అండ్ సాయి పల్లవి సెల్ఫీ సీన్ కంటే ముందు. సో తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అప్పుడు కెమెరా ట్రాక్స్ బ్యాక్వర్డ్, అప్పుడు చిన్ని ఏమా బతుకమ్మ అని ఒక తెలంగాణ నేటివ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కట్ అయితే నీకేమో ఇట్లా దానికేమో అట్లా నీకేమో పెండ్లి అన్ని శుభాలే జరుగుతున్నాయి అనగానే కట్తో బతుకమ్మ సాంగ్ కట్ అయిపోతుంది. అది నేను ఇప్పటికో 20-30 సార్లు చూసినా కూడా ఆ మ్యూజిక్లో మునిగిపోతూ ఉంటా ఆ సాంగ్లో, ఆ షార్ట్స్లో అండ్ ఆ ఎడిట్లో. సో నాకు ఎంత మంచి ఫీల్ వచ్చిందో అది ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా ఆ ఫీల్ వస్తుంటుంది. నేను ప్రత్యేకంగా దానికోసం కూడా ఒక్కొక్కసారి ఫార్వర్డ్ చేసుకొని ఆ పర్టికులర్ బిట్ 5 మినిట్స్ చూసుకొని నేను వెనుకొచ్చేస్తా. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ.
యా, త్రూఅవుట్ సినిమా ఆ మ్యూజిక్ చేసిన ఆ అద్భుతం ఉంటుంది. ఎందుకంటే లవ్ స్టోరీ అంటేనే మనకి ఆ కనెక్ట్ ఉండేది ఆ మ్యూజిక్ వల్లనే. అంటే వెనకాల వాడిన బీజిఎమ్స్ కానీ, ఇక్కడ ఉన్నప్పుడు ఏంటి ఇండియాలో ఉన్నప్పుడు బీజిఎమ్స్ ఒకలా ఉంటాయి, అమెరికాలో ఉన్నప్పుడు బీజిఎమ్స్ ఒకలా ఉంటాయి, ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ మనం వాటికి కనెక్ట్ అవుతాం. అంటే ఆ స్థలానికి తగ్గట్టు సంగీతం ఉంటుంది అలాగా.
యా, సో వన్ మోర్ థింగ్, నేను ఇది ఇక్కడ కొంచెం అప్రిషియేషన్ టైం తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ప్రో తెలంగాణ. సో ఈ తెలంగాణ నేటివిటీని చూపించడంలో చాలా సక్సెస్ అయ్యారు అనిపించింది, ఎందుకంటే చాలా వరకు సక్సెస్ అయ్యారు. బికాస్ ఈ పెళ్లి పెళ్లి ఫుటేజ్, పెళ్లి జరిగిన ఈవెంట్ అంతా మొత్తం తెలంగాణ నేటివ్లో కవర్ చేయడం అనేది బెస్ట్ థింగ్. సో ఐరన్లు తీయడం, పాలపొరకేయడం, ఇంకా ఈ టర్మ్స్ ఉంటాయి, సో ఎవరు చాలా తక్కువ మందికి అర్థమవుతాయి, నేటివ్ వాళ్ళకి అర్థమవుతాయి. తర్వాత మైలపొలు తీయడం, తర్వాత ఇంకా ఇది ఎదుర్కొన్నప్పుడు రావడం, సో దిస్ కైండ్ ఆఫ్ హారత్ పట్టడం, ఇవన్నీ కొంచెం ఎంత రీసెర్చ్ చేసినారో లేకపోతే తెలుసో తెలీదు, బట్ ఆ డీటెయిల్స్ అన్నీ బాగా కవర్ చేశారు. బేసికలీ పెళ్ళి ఈవెంట్ తెలంగాణ పెళ్ళి స్టైల్ని ఎవరు క్యాప్చర్ చేయట్లేదు అనుకున్నా, అది శేఖర్ కమల కవర్ చేసినారు. అది ఫిదాకు ఒక ఒక మెట్టు ఎక్కువ ఎత్తుకుపోయింది ఆ సీన్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే పెళ్ళిలో కవర్ చేసింది ఏంటంటే నాన్ వెజ్. నాన్ వెజ్ బేసిక్గా తెలంగాణలో ఈ బకెట్స్లో సర్వ్ చేస్తుంటారు అనమాట పెళ్ళిళ్ళల్లో, సో అది కూడా కవర్ చేసారు. నేను అది చూసి బాగా రిలేట్ అయిపోయినాం, నా ఫ్రెండ్స్ అందరం చూసి థియేటర్లో నవ్వుకొని హైఫైలు ఇచ్చుకున్నాం అనమాట. సో ఇది మెన్షన్ చేయాలి ఇక్కడ.
అవును, నేటివిటీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ప్లస్ మనకి ఇందాక అనుకున్నట్టు సినిమాలో ఆ నేటివిటీని చూపించడానికి ఎక్కడ కూడా పర్టికులర్గా ఇది నేను చూపిస్తున్నాను చూడండి అన్నట్టు ఉండదు. అలా టకటక ఒక మాంటే ఎక్కువ మాంటేజెస్ వాడి, అంటే చాలా బ్యూటిఫుల్గా వాడారు మాంటేజెస్ని కూడా. అంటే పెళ్లి సీక్వెన్స్ కానీ, ఎంగేజ్మెంట్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ కూడా మాంటేజ్లే.
యా ఎగ్జాక్ట్లీ, అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మాంటేజ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు పెళ్లి తర్వాత రాజు ఒక సైడ్ నడవగానే వాళ్ళిద్దరికి కొంగుకి తన టవల్కి కట్టి ఉంటుంది కదా, మామూలుగా బేసిక్గా బ్రహ్మముడి చేస్తారు కదా, ఆ బ్రహ్మముడితో పాటు రాజు నడవడంతో తను తనని లాగేసుకుంటూ వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోయి తను ఒకేసారి టెన్స్ అవుతుంది. సో ఆ మాంటేజ్ నాకు పర్సనల్గా ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్ పెళ్లి సీన్స్.
వాళ్ళ అక్క క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా, సెన్సిబుల్గా, మెచ్యూర్గా రాసినట్టు ఉంటుందంటే, ఎప్పుడైతే తన నచ్చేయడం అని ఇష్టం చెప్తూ, అంటే ఇందాక మనం అనుకున్నట్టు తన ఇష్టాన్ని కూడా ఒక బాధ్యతని చెల్లిగా అప్పగించినట్టు వాళ్ళ నాన్నగారికి మందులు నువ్వే చూసుకోవాలన్నట్టు ఫస్ట్ చెప్తుంది. అండ్ అమెరికా వచ్చేసిన తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ చేసిందో, అమెరికా వచ్చేసిన తర్వాత వరుణ్ వాళ్ళ ఫ్యామిలీకి అంతే సపోర్ట్ చేస్తుంది. వరుణ్ బాధపడితే తను అంతే బాధపడద్దు, వరుణ్ తన చెల్లి ఇష్టపడలేదని తెలిసినప్పుడు కూడా తను చాలా బాధపడద్దు. అండ్ వరుణ్ తన చెల్లిని ఇష్టపడుతున్నాడు అని చెప్పినప్పుడు తను చాలా ఎగ్జైట్ అవుతుంది. అండ్ ఆల్సో తను ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలిసిన తర్వాత డాక్టర్ వచ్చి కంగ్రాచులేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ కూర్చొని ఉంటాడు తన ప్రెగ్నెన్సీ గురించి, అంటే బేసిక్లీ అది చాలా పెద్ద విషయం ప్రెగ్నెంట్ అయ్యింది తన. సో తన ఆబ్వియస్లీ ఆనందంగా ఉంటుంది, కానీ ఫస్ట్ ప్రయారిటీ వరుణ్కి ఇస్తుంది, వరుణ్ బాధలో ఉన్నాడు. సో అక్కడ కాన్వర్జేషన్ కూడా వరుణ్ ఎందుకు అలా బాధగా ఉన్నాడు, తన వరుణ్ని ఆనందంగా ఉంచడానికి ఏం చేయగలదు అని ఆలోచించి వాళ్ళ చెల్లిని తిడుతూ మాట్లాడద్ది. ఒక వదిన తల్లి తల్లి తర్వాత తల్లి లాంటిది అంటారు. సో ఆ క్యారెక్టర్ కి ఆ వెయిట్ ఒక్కసారిగా ఆ సీన్ తో ఎక్కడికో పతాక స్థాయికి వెళ్ళిపోయింది అంతే. నాకు చాలా నిజంగా చాలా గౌరవం పెరిగింది అనమాట ఆ క్యారెక్టర్ మీద కానీ, ఆ ఆర్టిస్ట్ మీద కానీ.
అక్కడి నుంచే ఆ నేను మారుతాను వదిన, నువ్వు నా కోసం మీ చెల్లెని బ్యాట్ చేస్తున్నావు అని చెప్పిన తర్వాతనే ఆ కెమెరా బ్యాక్ ట్రాక్ అయిపోయి ఆ సాంగ్ స్టార్ట్ అయిపోతుంది. సో నేను అనేది ఆ బిట్టే నేను చాలా రిపీటెడ్ గా చూస్తుంటాను అన్నమాట. యా, సో నాకు కొన్ని అనగానే రెండు మంచి డీటెయిల్స్ అనిపించినాయి. ఏంటంటే ఒకటి వరుణ్ ఇంటెలిజెన్స్ చెప్పడానికి, ఎగ్జామ్ కి ముందు రోజు సీన్ వాళ్ళు చదువుకునేటప్పుడు లాస్ట్ షాట్ లో వరుణ్ ఎత్తువాంశ అనే టాపిక్ గురించి చదువుతుంటాడు. ఎత్తువాంశ అనేవి ఫార్మర్ కి హెల్ప్ చేస్తాయి అన్నట్టు రెండు లైన్స్ చదువుతాడు అనమాట. కట్ చేస్తే నెక్స్ట్ డే ఫైట్ లో ఒకరిని అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతా చెప్పు అని చెప్పి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎత్తువాంశ అండ్ ఫార్మర్స్ అని అడిగితే సేమ్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో అక్కడ అదొకటి నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ విండోలో నుంచి అయితే మన భాను వరుణ్ని ఫోటో తీస్తుందో, ఆనందపడుతుందో, ఎగురుతుందో, అదే విండోలో వాళ్ళు మళ్ళీ మేకౌట్ చేసుకుంటారు ఆఫ్టర్ పెళ్ళి అనమాట. సో అదొకటి బాగా అనిపించింది. ఓకే, యా, సో ఫైనల్ ఒపీనియన్స్ అండ్ రికమెండేషన్స్ టైం.
సో ఈ సినిమా అందరికి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, అందరు చూడొచ్చు. బాగా డైలాగ్స్, క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్ని లైక్ ప్యాకేజ్ గా ఇది ఒక సూపర్ కమర్షియల్ మూవీ అనొచ్చు. యా, అందరికి రికమెండ్ చేస్తాను.
యా, అందరూ చూడాల్సిన సినిమానే. కమర్షియల్లీ మంచి కమర్షియల్ పాయింట్ ఉన్న సినిమా, అంటే కమర్షియల్ పాయింట్ అనకూడదు, కమర్షియల్ గా తీసిన సినిమా, కానీ మంచి పాయింట్. ఆ ఇష్టాన్ని ఆ ప్రేమని అంటే అనుభూతి చెందాలనుకున్న ప్రతి ఒళ్ళు చూడొచ్చు ఆ సినిమాని.
యా, సో నేను జనరల్ గా రిపీట్ గా చూసిన సినిమాల్ని నేను రికమెండ్ చేస్తుంటా జనాలకి. ఈ సినిమా నేను 20 సార్లు చూసుంటా కాబట్టి తప్పకుండా చూడండి అనే చెప్తా. యా, అండ్ ఇంకోటి తెలంగాణ నేటివ్ పీపుల్ అయితే బేసికల్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా రిలేట్ అవుతారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది తప్పకుండా చూడమని నేను చెప్తాను. దాట్స్ ఆల్ అవర్ డీటెయిల్డ్ డిస్కషన్ అబౌట్ ఫిదా. సో మీకు మా డిస్కషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక మా డిస్కషన్ నచ్చినట్టయితే ఫీడ్బ్యాక్ని మా ట్విట్టర్ అండ్ ఇన్స్టా హ్యాండిల్స్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ.